Brand new luxury apartments. If you're in the market, listen. Brand new luxury apartments. Champion has a new property, River Park of Dublin, which is a mile south of Dublin. Location is everything. Spacious 1, 2, and 3 bedroom homes, designer finishes, resort style amenities, exceptional customer service. That's Champion. Champion's brand new luxury apartments, River Park of Dublin. Now do something about it. Visit livewithchampion.com. Livewithchampion.com.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం జులై 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Mayan Media, the voice of India, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. నట శిఖరం అనే పేరు మీరు వినే ఉంటారు కదా. ఆయనే ఎస్విఆర్, చెప్పాలంటే ఎస్ఎస్విఆర్, ఇంకా చెప్పాలంటే విశ్వనట చక్రవర్తి. దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో వెండి తెర మీద ఎందరినో చూశాం. అందులో కొందరు మనసును హత్తుకున్న మహానటులు. వీరిలో కొందరు గుర్తుంటారు, అతి కొద్ది మంది గుండెల్లో ఉంటారు. ప్రేక్షకుల హృదయాల్లో వారిని శాశ్వతంగా ప్రతిష్ఠించుకుంటారు. వారిలో ఎస్విఆర్ ముందుంటారు. నిండైన ఆ నట శిఖరానికి నిండు నూరేళ్లు. శత జయంతోత్సవాలు జరుపుకుంటున్న ఆయన నట జీవితం భావి తరాల నటులకు విలక్షణమైన పాఠ్య గ్రంథం. అభినయాన్ని ఆరాధించే మెథడ్ యాక్టర్స్ కి ఆయన పాఠశాల. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పడానికి ఎస్విఆర్ నిలువెత్తు నిదర్శనం. అదిగో కళలకు నిలయం కాకినాడలో ఆయన అడుగు పెట్టగానే చదువు మీద ఎంత శ్రద్ధ చూపించగలిగారో లలిత కళల మీద కూడా అంతే శ్రద్ధ చూపించడం విశేషం. కాకినాడ సినిమా రోడ్ లో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఉంది. ఈ నట విద్యాలయానికి స్వంతంగా థియేటరు, సినిమా థియేటరు ఉంది. సినిమా థియేటర్ పేరు మ్యాజెస్టిక్ థియేటర్. తెలుగు వెండి తెర మీద శాశ్వత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చిన వారి. సి పుల్లయ్య, బిఏ సుబ్బారావు, జోగినాథం, రేలంగి, నల్ల రామ్మూర్తి, ఆదినారాయణరావు, ఆకుల నరసింహారావు, ఆకుల అంజలీదేవి, సూర్యకుమారి, హరనాథ్, బాలయ్య, బాబురావు దర్శకుడు, బిఎన్ఆర్, కల్పనారాయ్ ఇలా ఎందరో. వీరంతా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో కళకు సంబంధించిన ఆకలి దప్పికలు తీర్చుకునేవారు. దీని ద్వారానే ఎస్విఆర్ జోడు గుర్రాల మీద స్వారీ అద్భుతంగా చేశాడు. సవ్యసాచిగా నిలిచాడు. అటు చదువులోను, ఇటు రంగస్థలం మీద తన కళల పంట పండించుకున్నాడు. ఏ పని చేసినా తనకో ప్రత్యేకత ఉండాలని తపనపడే రంగారావు తన నటనలో ఆ ప్రత్యేకతను సుస్పష్టంగా కనబరిచేవాడు. సాటి నటీనటులు ఎస్విఆర్ సంభాషణ సరళిని తప్పు పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లోనే సంభాషణలు లౌడ్ గా, మూమెంట్స్ హెవీగా ఇస్తూ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడమే ప్రధాన లక్ష్యంగా అభినయించేవారు. ఎస్విఆర్ ఈ పద్ధతికి విరుద్ధం. తను నటిస్తున్న పాత్ర, దాని తీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా జాగ్రత్త పడేవారు. ఈ అలవాటే సినీ పరిశ్రమలో తనను విశ్వనట చక్రవర్తిని చేసింది. నిజంగా అవి స్వర్ణయుగపు సౌరభాల్ని రంగస్థలం వెదజల్లుతున్న రోజులు. 1936లో ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీల్లో బళ్ళారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు, పారుపల్లి, గగ్గయ్య, సుబ్బారావు, ఆకుల నరసింహారావు, అద్దంకి శ్రీరామ్మూర్తి, కొచ్చర్లకోట ఇత్యాది మహానటులను ప్రేరణగా తీసుకున్నారు. అయితే ఎస్విఆర్ బాణి ఒక ప్రత్యేకత. మిగతా నటీనటులకు భిన్నంగా ప్రేక్షకుల్ని ఆకర్షించేవారు. పీష్వా నారాయణరావు వద్ద నాటకంలో 20లో 60 పాత్ర పోషించాడు. స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర పోషించడంలో తనకు తానే సాటి. ఖిల్జీ రాజ్య పతనంలో మాలిక్ కాఫర్, ముఖ్యంగా షేక్స్పియర్ నాటకాల్లో ఒథెల్లా, మెక్బెత్, హామ్లెట్, జూలియస్ సీజర్ నాటకాల్లో సీజర్, ఆంటోనీ, షైలాక్ పాత్రలు ఎస్వీఆర్ నట విశ్వరూపాన్ని ఆ రోజుల్లోనే చూపించాయి. ఎస్వీఆర్ విగ్రహం ఎంత గంభీరమైందో ఆయన స్వరం అంతే గంభీరమైంది. నవరసాలు ఆయన స్వాధీనంలో ఉండేవి. ఏ రసం ప్రదర్శించాలన్నా పరిపూర్ణంగా సహకరించేవి. ఆయన డైలాగ్ డెలివరీ ఒక ప్రత్యేకమైన సరళిని సంతరించుకుంది. అందుకే ఆయన సంభాషణలు వింటే ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి. మచిలీపట్నంలో ఫైర్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో సినిమాల ప్రభావం ఎస్వీఆర్ మీద చాలా ఉంది. ఉద్యోగం ఒకవైపు, సాంస్కృతిక కార్యకలాపాల్లో మరోవైపు పాల్గొనడం నిత్య కృత్యంగా మార్చుకున్నారు. అప్పుడే సాహితీ స్రష్టలు మల్లాది రామకృష్ణ శాస్త్రి మునిమాణిక్యంతో పరిచయ భాగ్యం కలిగింది. కావ్యం వస్తువుల మీద మక్కువ అప్పుడే ఏర్పడింది. తర్వాత మకం విద్యానగరం, విజయనగరాన్నే అలా వ్యవహరిస్తూ ఉంటారు. కళలను పోషించే మహారాజా పోషకులున్న స్థానం అది. వృత్తి అగ్నిమాపక అధికారి అయిన నటనోద్యోగిగానే అధిక సమయాన్ని కేటాయించారు. తర్వాత జంషెడ్పూర్ రావిచలం అంతేవాసిగా ఉండేవారు. రావిచలం గొప్ప నాటక ప్రయోక్త. నాటక ప్రదర్శనలో కొత్త పుంతలు తొక్కుతూ ప్రముఖ రాజకీయ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో ప్రయోగాత్మక నాటకాలు ప్రదర్శించిన అనుభవాలను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రంగస్థల ఉద్దండులందరితోనూ ప్రత్యక్ష పరోక్ష అనుబంధాలున్నాయి. రామానందం పిలుపు మేరకు చిన్నపట్నం వెళ్లిన ఎస్వీఆర్ కి మొదటి సినిమా వరుధినికి చుక్కెదురి అయింది. ఆనాటి ప్రముఖ నటి గిరిజ తల్లి దాసరి తిలకం వరుధినిగా ఎస్వీఆర్ ప్రవరాఖ్యుడిగా నటించారు. ఆనాటి సీనియర్ గ్లామరు నటి తిలకం సరసన నటించేందుకు ఇబ్బంది పడ్డారు. సినీ పరిశ్రమలో తరచూ ఎదురయ్యే అవమానాలు ఆయనకి ఎదురయ్యాయి. వరుధిని చిత్రం నిరాశపరచడం తీరని గాయంగా మిగిలిపోయింది. ఆ గాయమే ఓ విశ్వనట చక్రవర్తి ఆవిర్భావానికి శ్రీకారం చుట్టింది. తొలుత సినిమా రంగం వద్దనుకుని వెళ్ళిపోయినా తిరిగి చిన్నపట్నం రావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈసారి చావో రేవో తేల్చుకుందామని వచ్చారు ఆయన. మన దేశం చిత్రంలో చిన్న వేషం, పల్లెటూరు పిల్లలో మరో చిన్న వేషం లభించింది. అయితే విజయవాహిని సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం ఎస్వి రంగారావు నట జీవితాన్ని సంపూర్ణంగా మార్చింది. అప్పట్లో నటీనటులకు పారితోషికాలు ఉండేవి కావు. నెలకు 500 రూపాయలు జీతం తీసుకుంటూ 5 సంవత్సరాలు పనిచేశారు. తాతినేని ప్రకాష్ రావు ఎన్టీఆర్లతో కలిసి ఉండేవారు ఎస్వీఆర్. విజయ సంస్థలో 10 సినిమాలు నెల జీతం మీదనే పనిచేశారు. 3వ చిత్రం పాతాళ భైరవి ఎస్వీఆర్ దశా దిశని మార్చేసింది. గతంలో ఎస్వీఆర్ రంగస్థలం మీద నటించిన షెల్లాక్ పాత్ర ఉపయోగపడుతుంది. మాంత్రికుడి పాత్ర కోసం చాలా తపన పడ్డారు. మాటలు మాటలకు తగ్గ అభినయం, మంత్రదండంతో ఇచ్చే మూమెంట్స్, కనుబొమ్మలు ఎగిరేయడం, ఓ ప్రత్యేక తరహాల్లో కనబరిచిన వాచకం, ఇవన్నీ దర్శకుడు కేవీ రెడ్డి గారిని సంభ్రమాశ్చర్యాలకి గురి చేశాయి. ఆ చిత్రం చేస్తున్నంతసేపు ఎస్వీఆర్ కి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. చివరికి ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకి వచ్చేసరికి పాతాళ భైరవి చిత్రం అనగానే గుర్తుకు వచ్చేది ఎస్వి రంగారావే. దానికి ముందుగా గుర్తు వచ్చేది సాహసం సాయరా డింబక అనే ఆయన శైలి డైలాగ్. భారతం కథా వస్తువుని తీసుకుని పాండవులు కనిపించకుండా ఇంత గొప్ప దృశ్య కావ్యాన్ని తెరకెక్కించడం నాకు సాధ్యపడింది. దర్శకుడు కేవీ రెడ్డి గారు మాయాబజార్ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే 3 పాత్రలు మన కళ్ళ ముందు మెదులుతాయి. మొదటిది ఘటోత్కచుడు. అయితే చిత్రమకుటం మాయాబజార్ సృష్టికర్త ఘటోత్కచుడు, అది ప్రేక్షకుల్ని ఒప్పించగలిగేదిగా ఉండాలి. ఆ పాత్రలో ఎస్వీఆర్ నటన కొత్త పుంతలు తొక్కింది. మచ్చుకైన ఎక్కడా కృతకత్వం కనిపించదు. అందమైన రాక్షసత్వం అద్భుతంగా ప్రదర్శించారు. వివాహ భోజనంబు విందైన వంటకంబు పాట ఆవాల గోపాలం ఈనాటికి మర్చిపోలేరు. ఎస్వీఆర్ స్వతహాగా స్వాభిమాని. అభిమాన ధనుడు ఏదైనా సంకల్పించుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోని వజ్ర సంకల్పుడు. ఆ వజ్ర సంకల్పమే తెలుగు తమిళ భాషల్లో తన యాస భాష రాక్ దేరేలా చేశాయి. తొలి రోజుల్లో నటించిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే. షావుకారు, మిస్సమ్మ, పెళ్లి చేసుచూడు, సతీ సావిత్రి, కృష్ణలీలలు, దీపావళి, పాండవ వనవాసం, అనార్కలి, నర్తనశల, మహాకవి కాళిదాసు, తోడికోడళ్ళు, మాంగళ్య బలం, మంచి మనస్సులు, హరిశ్చంద్ర, బాలనాగమ్మ, విక్రమక, బంగారు పాప, బొబ్బిలి యుద్ధం, వెలుగు నీడలు ఇత్యాది చిత్రాలన్నీ కొన్ని తెలుగు తమిళ చిత్ర భాషల్లో వచ్చిన చిత్రాలున్నాయి. విశేషించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ చిత్రాల్లో కొన్ని తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించాయో తమిళంలోనూ అంతటి విజయం ఘన విజయాన్ని సాధించాయి. తమిళ యాస భాష అందులో కనబరిచిన వైవిధ్య తమిళ డైలాగ్ డెలివరీ దర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది. చివరికి తమిళుడిగానే భావించిన సందర్భాలు ఉన్నాయి. సంభాషణ చెబుతుంది ఎస్విఆర్లు మంచి స్నేహితులు, వయసులో తాతయ్యలా ఉన్న ఒకరినొకరు ఒరే అంటే ఒరే అని పిలుచుకునేవారు. ఈ చిత్రంలో నడుస్తుండగా ఎస్ఆర్ నటనకి కొన్ని కొన్ని సన్నివేశాల్లో శివాజీ ప్రతిమలా ఉండిపోయాడట. తను చెప్పవలసిన డైలాగులన్నీ మర్చిపోయేవాడట. ఎస్విఆర్ చేసిందే నటన, చెప్పిందే డైలాగ్. తమిళ చరణ చిత్ర సీమలో అత్యధిక పారితోషిక తీసుకున్న ఘనత ఎస్వి రంగారావుదే. అందుకే తమిళంలో దాదాపు 87 చిత్రాలు నటించగలిగాడు. ఎస్విఆర్ నటనలో మత్తుంది, గమ్మత్తుంది. బంగారు పాప చిత్రంలో గుడ్డివాని పాత్ర నటించడం కోసం రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్న గుడ్డివారిని పరిశీలించేవాడట. అంతే సహజంగా చిత్రంలో నటించాడు. కనుక బంగారు పాప ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. జార్జ్ ఇలియట్ రాసిన సైలాస్ మానర్ అనే ఇంగ్లీషు నవల ఆధారంగా పాలగుమ్మి పద్మరాజు బంగారు పాప చిత్ర కథ తయారు చేశారు. ఈ చిత్రాన్ని లండన్ లో చూసిన చార్లీ చాప్లిన్ ఇలియట్ కథలోని పాత్రకు ఎస్విఆర్ జీవం పోశాడు అని అభినందించాడు. ఎస్విఆర్ నటనకు మచ్చు తునకలుగా చెప్పుకునే చిత్రాలు, పాత్రలు ఉన్నాయి. ఒక చిత్రం పాత్రలో కనబరిచిన అభినయానికి మరో చిత్రంలో కనబరిచిన అభినయానికి ఎక్కడ కొంతనుండదు. ఒకే పాత్ర నటించిన పాతాళ భైరవిలోని మాంత్రికుడు పాత్రకి, బాలనాగమ్మ, భట్టి, విక్రమార్క చిత్రాల్లో మాంత్రికుడి పాత్రకి ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. పాత్రలు అనితర సాధ్యం. చింతామణిలో భవానీ శంకరుడు, కృష్ణలీలలు చిత్రంలో కంసుడు, మోహిని భస్మాసురుడులో భస్మాసురుడు, ఈ పాత్రల కోసం పశుమర్తి వారి దగ్గర నృత్యం అభ్యసించి మోహిని సరసన నాట్యం అద్భుతంగా చేశారు. దేవదాసులో జమీందారు, తోడు నీడలో మామగారు, తోడికోడలులో మతిమరుపు లాయరు, మంచి మనసులో బోనాతనం గల లాయరు, ఇవి మచ్చుకి కొన్ని పాత్రలే. అయితే మాయాబజార్, పాండవ వనవాసం, నర్తనశాల, సంపూర్ణ రామాయణం, పండండి కాపురం, ఆత్మబంధువు, ఈ చిత్రాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాండవ వనవాసంలో దుర్యోధనుడి పాత్రను మర్చిపోలేం. పాండవులు బానిసలు బానిసలు, బానిసలకు ఇంత అహంకారమా అనే డైలాగుతో మిగతా నటుల పెర్ఫార్మెన్స్ మొత్తం కొట్టుకుపోయింది. మరో చిత్రం నర్తనశాలలో కీచకుడి పాత్రలో ఎస్విఆర్ నటించారు. ఆ పాత్ర ప్రపంచ సినీ ప్రేమికులందరినీ ఆకర్షించింది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో చేతుల మీదుగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక సంపూర్ణ రామాయణం బాపు రమణల చిత్రం. ఇందులో రావణ మానసం అనే ఒక సన్నివేశం ఉంది. అది ఎస్విఆర్ కోసమే రమణ గారు రాశారట. సీతను చెరపట్టిన తర్వాత రావణుడు ఆత్మావలోకనం చేసుకుంటాడు. ఒక నటుడి అభినయం కోసం అద్భుతమైన సన్నివేశ రూపకల్పన చేయడం ఎస్విఆర్ విషయంలోనే జరిగింది. చివరిగా పండంటి కాపురం చిత్రం అనుభవం గురించి చెప్పి తీరాలి. ఎస్విఆర్ ఎక్స్ట్రీమిస్ట్. ఏదైనా మొదలు పెడితే దాన్ని అంతు చూసేవాడు. అది ఆయన స్వభావం. ఎన్టీఆర్ తో మంచి అనుభవం ఉంది ఎస్విఆర్ కి, కానీ కెమెరా ముందు ఎవరి పంతం వారిది. నవరసాలు అవలీలగా పలికించేవాడు ఎస్విఆర్. ఎన్టీఆర్ కరుణరసం పలికించడానికి ఎస్విఆర్ సావిత్రి ముందు చాలా భయపడేవారు. ఎప్పుడు ఏ రియాక్షన్ తో సన్నివేశాన్ని కొట్టి పడేస్తాడో అని భయం. అలాగే జరిగేది. ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఎస్విఆర్ ని అభ్యర్థించారు. కొన్ని అపార్థాలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా ఒకరి కోసం తన పంథా మార్చుకునని ఘంటాపథంగా చెప్పేశారు ఎస్విఆర్. అయితే ఎన్టీఆర్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. నర్తనశాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. జకార్తా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు ఎస్విఆర్. ఎన్టీఆర్ శివాజీల ఆధ్వర్యంలో చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం ఏర్పాటు చేసి సముచిత సత్కారానికి సారథ్యం వహించారు. అది అలనాటి నటుల సుహృద్భావం. ఎవరి భావమర్దళ్ళు, భావమర్దళ్ళ బంధం అని చెప్పుకుంటే గనక ఈ క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. అసలు ఎవరు వీళ్ళు అనుకుంటున్నారా? ఇంకెవరు? మహానటి సావిత్రి, మహానటుడు ఎస్విఆర్. మిగతా నటీమణులు ఎస్విఆర్ ను డాడీ అని పిలిచేవారు, కానీ సావిత్రి బావా అని పిలిచి ఆట పట్టించేది. ఇద్దరి మధ్య ఎప్పుడూ పోటీనే. హబీబుల్లా రోడ్ లో సావిత్రి ఇంటికి ఎదురుగా ఎస్విఆర్ ఉండేవారు. ఎస్విఆర్ భోజన ప్రియుడు. సావిత్రి షూటింగ్ లో ఉంటే రెండు క్యారియర్లు వచ్చేవి. అన్ని ఎంతో రుచికరమైన వంటకాలు. ఎస్విఆర్ మాంసాహార ప్రియుడు. శరీరానికి శక్తినిచ్చే రకరకాల పక్షి మాంసాలు రుచికరంగా వండించి తీసుకొచ్చేది సావిత్రి. అలా కొన్ని సందర్భాల్లో కలిసి భోంచేస్తుండేవారు. మంచి మనసులు చిత్రం షూటింగ్ సమయంలో వింత సంఘటన జరిగింది. ఈ విషయం స్వయంగా సావిత్రమ్మ చెప్పిందే. అది కోర్టు సీన్ షూటింగ్. ఆత్రేయ గారి సంభాషణల వంటకం ఇంకా పూర్తి కాలేదు. ఆయన ఇంకా ఫ్లోర్ కి రాలేదు. ఆదుర్తి గారు చాలా కంగారు పడుతున్నారు, గంగ వెర్రులెత్తుతున్నారు. ఎలా బావా, డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు, ఏం చేద్దాం, సీన్ మనకు తెలుసు కదా, ఆత్రేయ గారు ఎలా రాస్తారో కూడా తెలుసు, ఒకసారి అనుకుందామా అంటూ ఎస్విఆర్ ని ప్రిపేర్ చేసింది. మనం లాయర్లం, లాయర్ల భాష మాట్లాడాలి అన్నారు. మనం మంచి నటులం, ఏ భాషలో అయినా మాట్లాడగలం, సరదాగా ఆర్గ్యుమెంట్ చేద్దాం అంటూ మొదలు పెట్టారు. సీను అద్భుతంగా వచ్చింది. ఆదుర్తి పులకరించిపోయారు. ఇంతలో ఆత్రేయ హడావుడిగా ఫ్లోర్ లోకి వచ్చారు. సీన్ అద్భుతంగా రాసేవంటూ ఆదుర్తి ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆత్రేయకి ఏమర్థం కాక సావిత్రి ఎస్విఆర్ ని అడిగితే చెప్పారు, అంత తేలిగ్గా చెప్తావేమిటి, భారీ సీన్ లో నటించావు, భారీ ఖర్చు పెట్టాలి, అది సావిత్రి, నేను కోణార్క్ వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు, ఆ ఖర్చు నువ్వు భరించు అంటూ సరదాగా ఆడపట్టించారట. ఆత్రేయ నిజంగానే తీసుకెళ్లారు. సావిత్రి ఎస్విఆర్ ల మధ్య బంధం అంత అద్భుతంగా ఉండేది. ఎంత మధురమైన అనుభవాలు. ఆ రోజే ప్రశ్న కూర్చున్నారు. ఎస్విఆర్ ప్రజ్ఞగాత్మ కేవీ చరణ్ కూర్చున్నారు. సెటప్ జరుగుతోంది. ఎస్విఆర్ శ్రీకాల, ఏమిటండి ప్రజ్ఞాతత్వ గారు, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి సెట్ లో తన డైలాగ్ తను చూసి నా డైలాగ్ వాడలేసి చెప్తున్నాడు, ఇదేం బాలేదు అన్నాడు. ఆ కొత్త అబ్బాయి ఎవరో కాదు, కృష్ణన్ పాప కొత్త అబ్బాయి కదండి, ఏం తెలీదు సర్ది చెప్పాడు ప్రత్యేగాత్మ. ఇంతలో కేవీ చలం కల్పించుకుంటూ, ఆయన నాకే డైలాగులు నేర్పిస్తున్నాడు అన్నాడు. అంతే, పగలబడి నవ్వుతూ భలే వాడివయ్యా అంటూ కేవీ చలాన్ని ప్రేమతో తలనిమిరాడు ఎస్విఆర్. అంత స్పోర్టివ్ గా తీసుకునే తత్వం ఎస్విఆర్ది. ఎస్విఆర్ గొంతు, ఎస్విఆర్ వాణి ఇంకొకరికి రాదు. ఆయన నటించిన ఇంగ్లీష్ డ్రామాలు, ఆయన చూసిన ఇంగ్లీష్ సినిమాలు, చదివిన నవలలు ఆయన జీవితంపై చాలా ప్రభావాన్ని. మోడర్న్ థియేటర్స్ వారి మొనగాళ్లకు మునగాడు కత్తుల రత్తయ్య పాత్రలు ఆయన ప్రతిభకు నిలువే. తత్తుల రత్తయ్య పచ్చి నెత్తులు తాగుతాడు అనే భూత పదం మార్మోగిపోయింది. తర్వాత వరుస జగత్ కిలాడీలు మొదలు అందరూ దొంగ చిత్రం వరకు వరుస చిత్రాల్లో హీరోగా నటించాడు. జీన్ ప్యాంటు, స్టోన్ వాష్ మార్కెట్ లో కనిపించిన దర్శకుడు ఇచ్చిన సంభాషణల్ని ఇంప్రొవైజ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ సంస్థగా వచ్చిన మాటల్ని ఊత పదాలుగా మార్చేవాడు. ఆ ఊత పదాలు ఉర్రూతలు ఊగించేవి. చిన్నపిల్లలు సైతం ఎస్విఆర్ సినిమాలు చూడటానికి ఉత్సాహం చూపించేవారు. ఆయన పిల్లల్ని ప్రేమించే గుణమే భక్త ప్రహ్లాద చిత్రంలో కనిపిస్తుంది. రోజారమణిని చూసి ఆరేళ్ల పాపాని అక్కున చేర్చుకుంది. భారీ డైలాగులు చెప్పించింది ఎస్విఆరే. ఈ చిత్రంలో నటిస్తుండగా కన్నీరు పెట్టుకున్న సన్నివేశాలున్నాయి. అంతటి సున్నితమైన మనసు ఎస్విఆర్ది. నాది ఆడజన్మే చిత్ర విజయంలో సింహ భాగం ఎస్విఆర్ కి దక్కుతుంది. తర్వాత ఈ చిత్రాలకు నంది అవార్డు గెలుచుకున్నారు. అంటే ఇష్టం, తీరిక సమయాల్లో క్రికెట్ ఉండేది. బలరాజ్ సహాని తన మీద ఏమాత్రం పడకుండా జాగ్రత్త పడ్డారు. సైగల్ పాటలంటే ప్రాణం. హిందీ పరిశ్రమ నుంచి ఎన్నో ఆహ్వానాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించేవారు. అయితే మై భీ లడ్కీ గూ చిత్రంలో మాత్రం నటించారు ఎస్విఆర్. మరిన్ని విశేషాలు చెప్పుకుందాం. ప్రేమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వెంటనే ఉండండి. మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయస్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంబీబీఎస్ చదవడం కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతుంది. ఈ క్రమంలో అనేక కొత్త దేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తెర మీదకు వచ్చి ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది నీట్ లో అర్హత పొందకుండా విదేశాల్లో ఎంబీబీఎస్ లో చేరే వీలు లేదు. ఈ ఏడాది నుంచి వర్తిస్తుందన్నమాట. అది డొనేషన్లు కట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ఫీజుతోనే కళల కోర్సులో చేరే అవకాశం ఇస్తున్న విదేశీ వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహనతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ పరిమితంగానే మెడికల్ సీట్లు ఉన్న నేపథ్యంలో విదేశీ వైద్య విద్య ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్థాన్, బెలారస్, జార్జియా, కజకిస్థాన్ వంటి కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ కి, చైనా, ఫిలిప్పైన్స్, మారిషస్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఆసియా దేశాలకు, బార్బుడోస్, జమైకా, గయానా, బిల్లిజ్ వంటి కరీబియన్ ద్వీప దేశాలకు తెలుగు విద్యార్థులు తమ మెడిసిన్ కళలను సాకారం చేసుకునేందుకు వెళ్తున్నారు. కరీబియన్ దీవుల విషయానికి వస్తే, బిలిజ్, బార్బడోస్, గయానా, జమైకా వంటి చిన్న దేశాల్లో ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ ఈ ఏడాది విస్తృత ప్రచారంతో విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. తక్కువ జనాభాగల ఈ ద్వీప దేశాలన్నీ ఆంగ్లంలో బోధన అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు నీట్ లేకుండా చేరొచ్చనే ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే ఎంసీఐ ఈ ఏడాది విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు ఖచ్చితంగా నీట్ లో అర్హత తప్పనిసరి అంటోంది. కోర్సు వ్యవధి 5 ఏళ్లు. సవాళ్ళేమిటి అంటే, ఈ విశ్వవిద్యాలయాలు క్లినికల్ రొటేషన్ కోసం ఇతర దేశాలతో ఒడంబడిక చేస్తున్నాయి. అంటే ఒప్పందంలాగా 3-7 ఏడాది తర్వాత క్లినికల్ రొటేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్ళడం తప్పనిసరి. వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ, ఈదురుగాలులతో భారీ తుఫాన్లు అక్కడ సర్వసాధారణం. ముఖ్య విశ్వవిద్యాలయాలేమో ఎవ్లాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్. కిర్గిస్థాన్ విషయానికి వస్తే, తెలుగు విద్యార్థులను ఆకర్షిస్తున్న మరో దేశం ఇది. అక్కడ కోర్సు వ్యవధి 5 సంవత్సరాలు, కొన్నింటిలో 6 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో ఎంబీబీఎస్ చదివేందుకు మన దేశం నుంచి ఇక్కడికి విద్యార్థులు వెళ్ళడం 2003 నుంచి ప్రారంభమైంది. యూనివర్సిటీస్ బోధనని భారతీయ బోధనా సిబ్బందితోనే అందిస్తున్నాయి. ఎఫ్ఎంజీఈ అంటే స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇక్కడ కోచింగ్ సెంటర్స్ కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని యూనివర్సిటీస్ లో 90% రష్యన్ భాషలో బోధన జరుగుతోంది. మరికొన్ని కళాశాలల గురించి మన దేశ ఎంబసీ అధికారిక వెబ్సైట్ లో సమాచారం ఉంటుంది. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్, కిర్గిస్థాన్ స్టేట్ మెడికల్ అకాడమీ, ఓష్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అక్కడ ముఖ్య విశ్వవిద్యాలయాలు. చైనా 2003-2007 ఈ సంవత్సరాల మధ్య కాలంలో 100ల సంఖ్యలో ఉన్న ఇక్కడి మెడికల్ కళాశాలలు మన విద్యార్థులకి ఆకర్షించాయి. తర్వాత కొన్ని కళాశాలల్లో సౌకర్యాలు, వసతులు, నాణ్యత ప్రమాణాలు అంతగా లేక కళాశాలల సీట్ల సంఖ్యను ఎంసీఐ కుదించింది. ఇప్పుడిప్పుడే చైనాలో భారతీయ విజిటింగ్ ప్రొఫెసర్స్ ని అంగీకరించడంతో కొన్ని కళాశాలల్లో మన విద్యార్థుల ప్రమాణాలు పెరిగాయి. అనేక విశ్వవిద్యాలయాల్లో చైనా భాషను ఒక పాఠ్యాంశంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని వైద్య కళాశాలల్లో ఆంగ్లం నామమాత్రం, బోధనంతా చైనా భాషలో ఉంటుంది. చైనీస్, ఇంగ్లీష్ రెండు భాషల్లో బోధిస్తున్న అనేక కళాశాలలు ఎంసీఐ వెబ్సైట్ లో ఉన్నాయి. చైనా ఉత్తర ప్రాంతంలో శీతాకాలం చాలా ఎక్కువ. అండ్ జిన్జౌ మెడికల్ యూనివర్సిటీ, చైనా మెడికల్ యూనివర్సిటీ, నాన్జింగ్ మెడికల్ యూనివర్సిటీ, సుచో మెడికల్ యూనివర్సిటీ, లియోనింగ్ మెడికల్ యూనివర్సిటీ, గ్యాంగ్జీ మెడికల్ యూనివర్సిటీ, వుహాన్ మెడికల్ యూనివర్సిటీ, ఇవి చైనాలో ఉన్న ముఖ్య విశ్వవిద్యాలయాలు మెడికల్ సీట్స్ కి సంబంధించి. ఉక్రెయిన్, 100 ఏళ్లు పైబడిన అనేక వైద్య కళాశాలలకు పుట్టినిల్లు ఉక్రెయిన్. ఇక్కడ వైద్య విద్య 6 ఏళ్లు ఉంటుంది. మొదటి 3 ఏళ్ల కాలం బోధన పూర్తి ఇంగ్లీష్ లో ఉండగా చివరి 3 ఏళ్లలో కొంత స్థానిక రష్యా భాషని తప్పనిసరిగా బోధిస్తారు. 2 ఏళ్ల క్రితం యుద్ధ పరిణామాల వల్ల విద్యార్థుల చేరిక కాస్త మందగించింది. ఈ ఏడాది నుంచి తిరిగి అడ్మిషన్స్ ని తీసుకుంటున్నారు. చాలా వైద్య విశ్వవిద్యాలయాల్లో ప్రాక్టికల్స్ ప్రారంభమైన 4వ ఏడాది నుంచి ఆంగ్ల బోధన తగ్గించి రష్యన్లో బోధిస్తారు. 2-3 నెలల పాటు మంచుతో సాధారణ జీవితం కష్టం అవటం, ఆ సమయంలో వర్స్టీస్ సెలవులు ప్రకటిస్తాయి, ఇవి ఇక్కడ సవాళ్ళు. నెక్స్ట్ ఇదేమంటారు, జుప్రోజీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఒడిశా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, కీవ్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ UAFM, ఇవానో ఫ్రాంక్ విక్ మెడికల్ యూనివర్సిటీ, డోనెన్స్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇవి అక్కడ విశ్వవిద్యాలయాలు. రష్యా విషయానికి వస్తే, మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వైద్య విద్యకు రష్యా వర్సిటీలు చిరునామాగా నిలిచాయి. స్క్రీనింగ్ టెస్ట్ నిబంధనలు అమలైన తర్వాత విద్యార్థుల చేరిక శాతం తగ్గింది. మరోవైపు అక్కడి విశ్వవిద్యాలయాలు ఆంగ్ల బోధన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపనందున ఇతర దేశాలు ముందు వరుసను నిలిచాయి. అయినా రష్యాకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. కోర్సు కాలం 6 ఏళ్ళు. శీతాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే మనకి కూడా ఉంటుంది, మనకంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలకు ప్రత్యేక హాస్టల్స్ ఉండవు. నెక్స్ట్ సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, స్మోలెన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, రోస్తోవ్ మెడికల్ యూనివర్సిటీ, మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ, నార్త్ వెస్టర్న్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అక్కడ ఉన్న యూనివర్సిటీస్. ఫిలిపైన్స్, వైద్య విద్య కోసం ఫిలిపైన్స్ కు వెళ్ళడం 6 ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైంది. అక్కడ కళాశాలలన్నీ క్రిస్టియన్ మిషనరీస్ ఏర్పాటు చేయడంతో ఆంగ్ల భాషలో బోధన ఉంటుంది. ఆబ్వియస్లీ వాతావరణం కూడా మన విద్యార్థులకు అనుకూలం. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజల సంఖ్య ఎక్కువ. విద్యార్థి నేరుగా బిఎస్ లో చేరుతున్నందున అక్కడ 1 ఏడాది తర్వాత ఎన్మాట్ పరీక్ష, అంటే ఫిలిప్పైన్స్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించాకే అక్కడ వైద్య విద్యలో చేరాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం ఉండవు. అక్కడ బిఎస్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరం ఉండటంతో ఈ ఏడాది నీట్ అర్హత పొందిన వారు ఒకవేళ అక్కడి కళాశాలల్లో చేరిన ఎంసీఐ ఆ విద్యార్థికి అర్హత పత్రం ఇవ్వదు. ఈ ఏడాది చేరిన విద్యార్థి వచ్చే ఏడాది నీట్ లో అర్హత సాధించి తిరిగి ఫిలిప్పైన్స్ వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మునిలా సెంట్రల్ యూనివర్సిటీ, సిబు డాక్టర్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్, ఎమిలో ఎగినాల్డో కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్, ఇవి అక్కడ యూనివర్సిటీస్. నెక్స్ట్ బిఎస్ ప్రోగ్రామ్ తో కలిపి 5.5 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఇక్కడ వైద్య విశ్వవిద్యాలయాలు చిన్నవైన అత్యాధునిక వసతులతో నడుస్తున్నాయి జార్జియా అండ్ కజకిస్తాన్ లో. స్థానిక భాషలు వేరైనా 90% క్రిస్టియన్ జనాభా ఉండడంతో బోధనలో కూడా ఆంగ్ల ఒరవడి కనిపిస్తుంది. కామన్వెల్త్ ఇండిపెండెంట్ దేశాల్లో ధనవంతమైన దేశం కజకిస్తాన్. ఆస్థానా, అల్మటి, సెమీ నగరాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీసా గ్యారంటీపై సందేహాలు ఉన్నాయండి, ఇక్కడ సవాళ్లు ఎదురయ్యేవి. నెక్స్ట్ ILTES స్కోర్ కావాలని కొన్ని యూనివర్సిటీస్ చెబుతాయి. అయితే విద్యార్థి అడ్మిషన్ రద్దయ్యే అవకాశం ఉండదు, కొంత ఆలస్యం మాత్రం జరగవచ్చు. కజక్ లో ఆంగ్ల బోధన కొన్ని విద్యా సంస్థల్లోనే అందుబాటులో ఉంది. సో ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి. జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ విషయానికి వస్తే యూరోప్ యూనివర్సిటీ, జార్జియా అమెరికన్ యూనివర్సిటీ, న్యూ విజన్ యూనివర్సిటీ. కజకిస్తాన్ లో ఏమో కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, కజక్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీ, ఆస్థానా మెడికల్ యూనివర్సిటీ, సెమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. నీట్ ర్యాంక్ తప్పనిసరి ఈ ఏడాది నుంచి అంటున్నాం కదా. దాని విషయానికి వస్తే విదేశాల్లో వైద్య విద్యని అభ్యసించాలంటే ఇంటర్ లేదా తత్సమాన బైపీసీ కోర్సులో 50% మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి, అంటే 10+2. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి 40% అనుకోండి. ఈ ఏడాది విదేశాలకు వెళ్ళి MBBS లో చేరాలి అనుకునే వారు ఈ ఏడాది జరిగిన నీట్ లో అర్హత సాధించి ఉండాలి. నీట్ లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే విదేశీ MBBS చదవటానికి భారతీయ వైద్య మండలి MCI అర్హత పత్రాన్ని అందిస్తోంది. విదేశాల్లో పట్టా పొంది తిరిగి భారత్ కు వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ రాసి ఉత్తీర్ణులు అవ్వాలి. ఆపై ఇక్కడ హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి పర్మనెంట్ పట్టా తీసుకున్నాకే భారత్ లో ఇచ్చే MBBS పట్టాతో సమానమైన గుర్తింపు లభిస్తుంది. బిఎస్సున్న కళాశాలలో ఈ ప్రోగ్రాం తర్వాత అక్కడ మెడిసిన్ లో చేరతారు. కాబట్టి ఆ ఏడాది వారు నీట్ లో అర్హత సాధించాలి. ఎంసీఐ తన అధికారిక వెబ్సైట్ www.mciindia.org లో ప్రపంచ దేశాల్లో గుర్తించిన వైద్య కళాశాలల జాబితాను పొందుపరిచింది. తాము చేరాల్సిన కళాశాల ఈ జాబితాలో ఉందనే విషయాన్ని విద్యార్థులు నిర్ధారించుకోవడం ముఖ్యం. నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఉన్న యూనివర్సిటీసే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పైగా చేరదలిచిన వారిని ఆయా విద్యా సంస్థలు తిరస్కరించే పరిస్థితి విదేశాల్లో లేనందున దేన్ని ఎంచుకోవాలి అన్నది విద్యార్థులకు క్లిష్టమవుతుంది. ఇంటిని ఈ దేశాన్ని వదిలి 5-6 సంవత్సరాలు వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారంటే విద్యార్థులు అందుకు మానసికంగా కూడా సంసిద్ధం అవ్వాలి. బోధనా మాధ్యమం, ఇతర అంశాలు ఎలా ఉంటాయో సీనియర్ విద్యార్థులతో సంప్రదించి తెలుసుకోవాలి. అక్కడి వాతావరణం, ఆహారం, ఇతర సౌకర్యాలు ఇక్కడలాగే ఇలాగే ఉండనువచ్చు, లేకపోనవచ్చు. సో అందుకే ఆ దేశం దానిలోని వైద్య కళాశాలని ఎంచుకునే ముందు అనుకూల ప్రతికూల అంశాలను తెలుసుకోవాలి. బేరేజు వేసుకుని తమకు సరిపోయే నిర్ణయం తీసుకోవటం సమంజసం. ప్రియమై మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ మీడియా, ఇది భారతీయ స్వరం. మైఎన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైనతో మీ ఆర్జీ భార్గవితం. అదొక సుందర ఉద్యానవనం, పచ్చికతో కనువిందు చేసే పరిసరాలు, మల్లెపూల పరిమళాలు, ఎటు చూసిన అందమైన సీతాకొక చిలుకలు, హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న వాకర్లు, ఇదంతా అద్భుతంగా తీర్చిదిద్దిన పార్కులోని విశేషాలు కావు, ఓ డంపింగ్ యార్డ్ లోని దృశ్యాలు. అవునండి, అంత దూరంలో ఉండగానే ముక్కు మూసుకుని తల తిప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి నుంచి అక్కడికి వెళ్ళి కాసేపైనా గడిపి రావాలి అనిపించే ఆహ్లాదకర వాతావరణం ఆ డంపింగ్ యార్డు సొంతం. హైదరాబాద్ నగర శివార్లోని బోడుప్పల్లో ఉంది. చెత్తతో నిండి తీవ్రమైన దుర్గంధంతో సతమతమయ్యే స్థితి నుంచి 10 మందిని ఆకర్షించేలా ఆ కేంద్రం మారడం వెనుక ఓ కృత నిశ్చయం ఉంది. 7 ఏళ్ల పాటు జరిగిన అవిశ్రాంత కృషి ఉంది. బోడుప్పల్ 2016 ఏప్రిల్లో మున్సిపాలిటీ అయింది. అప్పటి వరకు గ్రామ పంచాయతీగా ఉండడంతో స్థానికంగా ఉత్పత్తి అయ్యే చెత్తంతా తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో పారబోసేవారు. కార్మికులు తమకు కావలసిన ఇనుము, ప్లాస్టిక్ వ్యర్థాలు అమ్ముకోవడానికి ఏర్పడి మిగిలిన చెత్తని అక్కడే తగలబెట్టేవారు. ఆ వ్యర్థాలు కుళ్ళిపోయి తీవ్రమైన దుర్గంధం వ్యాపించేది. ఇక చెత్త తగలబెట్టినప్పుడు అటుగా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. సమీపంలో 30 కాలనీల ప్రజలతో పాటు మల్లాపూర్ పారిశ్రామిక వాడకు వెళ్లే 100,000 మంది కార్మికులు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధం కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు. బోడుప్పల్ మున్సిపాలిటీగా మారాక కమిషనర్ గా ఆర్ ఉపేందర్ రెడ్డి వచ్చారు. ఈ డంపింగ్ యార్డు సమస్య ఆయన దృష్టికి రావడంతో ఓ సత్సంకల్పానికి బీజం పడింది. డంపింగ్ యార్డు తరలించడం అంటే చిన్న విషయమేమీ కాదు. అందుకు అనువైన స్థలం దొరకాలి, స్థానికులు ఒప్పుకోవాలి, అసలే పట్టణీకరణ కారణంగా స్థలాల కొరత తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని ఉపేందర్ రెడ్డి భావించారు. డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన, కాలుష్యం రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని, కొన్నాళ్లు ఓపిక పట్టాలని స్థానికులకు సూచించారు. ముందు డంపింగ్ యార్డ్ నుంచి కాలుష్య పొగలు రాకుండా, వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా కార్మికులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు 6 నెలల పాటు కమిషనర్, పారిశుద్ధ్య విభాగం అధికారులు రెయిన్బవళ్లు శ్రమించారు. కమిషనర్ ఉపేందర్ రెడ్డి అయితే ఉదయం కార్యాలయ విధులు చూసుకుని మధ్యాహ్నం నుంచి డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న పనులు పర్యవేక్షణ చేశారు. ఇక ఆ దుర్వాసన రాకుండా చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. వ్యర్థాల సమగ్ర నిర్వహణతో పాటు చుట్టూ పచ్చదనం పరుచుకునేలా చేయగలిగితే దుర్వాసన అడ్డుకోవచ్చు అని భావించారు. ముందుగా 4.5 ఎకరాలు ఉన్న యార్డ్ చుట్టూ 10 లక్షల రూపాయల ఖర్చుతో కంచె వేయించారు. యార్డ్ లోపల అడ్డదిడ్డంగా ఉన్న గుట్టల్ని బాగు చేసి ఓ అందమైన రూపు తీసుకొచ్చారు. కంచె చుట్టూ పుష్పించే తీగజాతి మొక్కలు నాటించారు. దుర్వాసన గ్రహించే మొక్కలు వేశారు. మిగిలిన డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. గులాబీ వనం, మల్లె వనం, ఔషధ వనం, తులసి వనం, సుగంధ వనం, ఇలా ఆయా ఒక్కో భాగాన్ని ఒక్కో వనంగా అభివృద్ధి చేశారు. పారిజాత మొక్కలు, గన్నేరు, మల్లె, సన్నజాజి, విరజాజి, గులాబీ, సంపంగి, గోవర్ధనం తదితర పూల మొక్కలతో పాటు పళ్ళజాటి మొక్కలు, లెమన్ గ్రాస్ వంటివి పెట్టారు. 250 మొక్కలను యార్డ్ లో నాటారు. దీంతో అందమైన సీతాకోక చిలుకలు అక్కడ చేరి చూపర్లను కనువిందు చేస్తున్నాయి. బోడుపల్ మున్సిపాలిటీలో నెలకు సుమారు 1800 నుంచి 2000 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. వీటి నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. తడి పొడి చెత్త నిర్వహణపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఆటోల్లో తీసుకువచ్చిన తడి చెత్తను కార్మికులు అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బెడ్లపై ఆరబెడతారు. అలా ఎండిన వ్యర్థాలను పొడిలా చేసి వానపాములతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ఇలా వచ్చిన వర్మీ కంపోస్ట్ ను డంపింగ్ యార్డ్ లో ఉన్న 1000ల మొక్కలతో పాటు మున్సిపల్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు ఎరువుగా వేస్తుంటారు. మిగిలిన వర్మీ కంపోస్ట్ ఎరువును 10 రూపాయల చొప్పున స్థానికులకు విక్రయిస్తున్నారు. ఇలా నెలకు 1300 నుంచి 1500 కేజీల వర్మీ కంపోస్ట్ ని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక పొడి చెత్తలో భాగంగా వచ్చే ప్లాస్టిక్, అట్ట ముక్కల నిర్వహణకు డిఆర్సి డ్రై రిసోర్స్ కలెక్షన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు స్థానిక యువతకు ఉపాధి కల్పించారు. ఆ యువకులు ప్లాస్టిక్ అట్ట ముక్కలను బెయిలింగ్ యంత్రంలో ఉంచి ఒత్తి వాటిని అమ్ముతారు. మెటల్స్, అధిక మందం కలిగిన ప్లాస్టిక్, తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్, కాగితపు అట్టలు, ఇలా వేర్వేరు విభాగాలుగా వీటిని విక్రయిస్తారు. ఇంకా చెత్త మిగిలి ఉంటే జవహర్ నగర్ డంప్ యార్డ్ కు ఏ రోజుకు ఆ రోజు పంపించేస్తుంటారు. వర్మీ కంపోస్టు ప్లాస్టిక్ విభజన కోసం దాతల సహకారంతో భారీ షెడ్ను నిర్మించారు. నీటి వృధాను అరికట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు భారీ ఇంకుడు గుంత ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసినా చుట్టూ పూల మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి దుర్వాసన స్థానంలో పూల నుంచి వచ్చే సుగంధం వస్తోంది. డంపింగ్ యార్డ్ ఉన్న సంగతి మర్చిపోయి ఉదయం సాయంత్రం స్థానికులు వాకింగ్ చేస్తున్నారు. మొక్కలు పచ్చిక బయళ్ల మధ్య సేద తీరుతున్నారు. గతంలో ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ ఉద్యానవనాన్ని చూడడానికి జనం వస్తున్నారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన హై మాస్ట్ దీపాల వెలుగుల్లో పచ్చదనంపై పడి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. గతేడాది ఏప్రిల్ నుంచి నవీకరించిన డంపింగ్ యార్డ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటా తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ఉద్యానవనాలకు ఉత్తమ కేటగిరీలో అవార్డులు ఇస్తూ ఉంటుంది. 2018 సంవత్సరానికి బోడుప్పల్ డంపింగ్ యార్డు ఆ అవార్డును కైవసం చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందరో డంపింగ్ యార్డును సందర్శించి ప్రశంసించారు. రాజస్థాన్ లోని పంచకుల మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణలోని 30 మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఇప్పటి వరకు దీన్ని సందర్శించారు. వీరికి ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డంపింగ్ యార్డు నిర్వహణ బాధ్యత ఎంతో కీలకంగా మారింది. యార్డుతో పాటు పట్టణమంతా ఉన్న పచ్చదనం నిర్వహణకు టెండర్ ద్వారా 9 లక్షల రూపాయలకు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. డంపింగ్ యార్డులు అంటే కాలుష్యానికి, దుర్గంధానికి నెలవు అన్న భావన నుంచి ఓ ఉద్యానవనంగా మార్చగలిగాం. ఎందుకు నెలల తరబడి నేను, మిగిలిన అధికారులు, కార్మికులు ఎంతో శ్రమించాం. 30 కాలనీల ప్రజలకు సమస్య నుంచి విముక్తి కల్పించాం. అలాగే 100% చెత్త విభజన జరిగేలా చూసి జవహర్ నగర్ కూడా తరలించకుండా ఏర్పాటు చేయబోతున్నామని గర్వంగా చెప్తారు ఆర్ ఉపేందర్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్రస్థానం అనేది. అండ్ ప్రియమైన మీద కార్యక్రమం తీసుకుందాం మరొక చిన్న విరామం. ఇంటనే ఉండండి, మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శివాయ ఓం నమః 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 శివాయ
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం మీరు వింటున్నారు ప్రియమైనతో మ్యాజీ భార్గవితో. అల్లం అంటే తెలియని వారు ఉండరు, అద్రక్ అంటూ ఉంటారు హిందీలో, జింజర్ అంటూ ఉంటారు ఆంగ్లంలో. ఎన్నో సంవత్సరాలుగా అల్లాన్ని వంటల్లోనే కాక అనేక ఔషధాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అలాంటి అల్లాన్ని వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అల్లంలో విటమిన్స్, మ్యాంగనీస్, కాపర్ వంటి విలువైన పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవి మన శరీరంలోని అనేక జీవక్రియలకు అత్యవసరం. అంతేకాదు, అల్లం అన్ని రకాల నొప్పుల్ని నివారిస్తుంది, శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది, ఇంకా ఇది మైగ్రేన్ వంటి తలనొప్పుల్ని మటుమాయం చేస్తుంది. వర్షాకాలంలో ఒక కప్పు అల్లం టీ తాగితే ఎంతో ఉత్తేజం కలుగుతుంది. అంటే వర్షాల వల్ల వచ్చే జలుబు, దగ్గు, వికారం, మలబద్ధకం లాంటి సీజనల్ రోగాలకు ఇది మంచి ఔషధం. అంతేకాదు, అల్లం రసంలో 4 చుక్కల తేనె కలుపుకుని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. అందుకే అల్లాన్ని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మ్యాచి భార్గవి. వింటూనే ఉండండి మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం. జులై 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. వెలయగ పదారు వేల మగువలను, వెలయగ పదారు వేల మగువలను, అలమిన ఘనము మోహన రూపం. వెలయగ పదారు వేల మగువలను, అలమిన ఘనము మోహన రూపం. వెలయగ పదారు వేల మగువలను, అలమిన ఘనము మోహన రూపం. నంద వ్రజము గొల్లెతల నలచిన నంద వ్రజము గొల్లెతల కొలుపు చూపులకు గురియ గురూపం. వలచిన నంద వ్రజము గొల్లెతల కొలుపు చూపులకు గురియ గురూపం. అదే చూడరే మోహన రూపం పది కోటుగల భావజ రూపం అదే చూడరే మోహన రూపం త్రిపుర సతుల బోధించిరమించిన త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం కపురుల శ్రీ వెంకటపతి కపురుల శ్రీ వెంకటపతి ఉపమిల్చగరాణి ఉన్నత రూపము కపురుల శ్రీ వెంకటపతి ఉపమిల్చగరాణి ఉన్నత రూపము అదే చూడరే మోహన రూపము పది కోటుగల భావజ రూపము అదే చూడరే మోహన రూపము అదే చూడరే మోహన రూపము అదే చూడరే మోహన రూపము
ఇది భారతీయ స్వరం.
Brand new luxury apartments. If you're in the market, listen. Brand new luxury apartments. Champion has a new property, River Park of Dublin, which is a mile south of Dublin. Location is everything. Spacious 1, 2, and 3-bedroom homes, designer finishes, resort-style amenities, exceptional customer service. That's Champion. Champion's brand new luxury apartments, River Park of Dublin. Now do something about it. Visit livewithchampion.com. Livewithchampion.com.
Lowe's knows when you're looking for reliability, the right brand makes all the difference. And now, Lowe's is the exclusive home improvement retailer for the Whirlpool water treatment line, including their Wi-Fi softener, under-sink filtration system, and more. With Whirlpool's proven performance and our everyday low prices, better tasting, better quality water is within reach. Shop pro-trusted brands like Whirlpool and more, in-store or online. Lowe's. We help, you save.